अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः। सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। कार्तिक अमावास्या अमावास्या నాడు ఒక చాలా ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. అదేంటంటే మన మనస్సు సంపూర్ణంగా ఆత్మస్వరూపమైన మనలో లీనమై ఉంటుంది. అంటే మనస్సు లేని స్థితి వస్తుంది. మనస్సు లేని స్థితి రావడం అంటే ఎలా తెలుస్తుంది? భౌతికంగా అంటే శ్వాస ఆగిపోతుంది, గాలి పీల్చడం కానీ గాలి వదలటం కానీ లేకుండా కేవలం కుంభకం ఉంటుంది. లోపల ప్రాణ సంచారం జరుగుతుంటుంది కానీ గాలి తీసుకో, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే గాలి లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. కానీ లోపల ఇన్నర్గా ప్రాణాయామం జరిగిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మనస్సు సంపూర్ణంగా ఆత్మస్వరూపమైన మనలో లీనమయ్యే అవకాశం ఉంది. దీన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్ట్రైట్గా కూర్చొని వినండి, ఎక్కడా వంపు లేకుండా నిటారుగా కూర్చొని సమంకాయం శిరోగ్రీవం అని చెప్పిన స్థితిలో వెన్నుపూస నిటారుగా ఉంచుకుని కూర్చొని కొంచెం గడ్డం కొంచెం ముందరకు పెట్టుకుని మీ ఆజ్ఞాచక్రం దగ్గర ఒకసారి వేలుతో ముట్టుకోండి. ఇలాగా అక్కడ గురుస్మరణ చేసుకోండి, వినండి. విన్న తర్వాత అర్థమవుతుంది మీకు ఇవాళ శ్వాస ఆగిపోవడం అంటే ఏంటో. అలా ఉడ్డో ఇది వినండి. ఇప్పుడు ద సర్వగత అవతార నిత్య సందర్శనం, రీఅపేరెన్స్ ఆఫ్ ది అవతార్ అని మాస్టర్ గారు ఇచ్చిన మనకు ఈ అమూల్యమైన గ్రంథంలో అవతారం వచ్చేటప్పుడు మనం చేయాల్సిన పాత్ర, మన పాత్ర ఏంటి దాంట్లో అనేవి తెలుసుకుంటాం. దీంట్లో మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కల్కి అవతారం రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది, అది నిర్ధారణ అయిపోయింది. కాబట్టి దాని గురించి డౌట్ అక్కర్లేదు, కల్కి అవతారణ జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎలాగా అంటే ఎప్పుడైనా రావచ్చు, అది ఎప్పుడైనా కల్కి అవతారణ జరగచ్చు. కానీ కల్కి అవతారణ జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే మనలో తెలుసుకునే జ్ఞానం ఉంటే తప్ప అర్థం కాదు. ఆ తెలుసుకునే జ్ఞానం ఉండడానికి మనం చేయాల్సిన సాధన ఏంటి? ఆత్మరాజ్య స్థాపన, మన ఆత్మలో మనం స్థిరపడటం. దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? జగద్గురు వచ్చాడంటే ఆల్రెడీ జగద్గురు మనలోనే ప్రతి ఒక్కళ్ళలో ఉంటాడు. కొత్తగా జగద్గురువు రావడం అంటే విడిగా వస్తాడు. మళ్ళీ ఆ జగద్గురు వంశే కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క అంశే ఈ జీవభూతాల్లో, ఈ లోకంలో జీవుడిగా ఉంటుంది అని మనకు కృష్ణ పరమాత్మ చెప్తారు. అందుకని జగద్గురువు యొక్క అంశే ప్రతి ఒక్కడు కూడా. వాడు ఏ జాతికి చెందినవాడా, ఏ మతానికి చెందినవాడా, ఏ కులానికి చెందినవాడు, ఇలాంటి వాటితో అక్కడ సంబంధం లేదు. మనిషిగా ఉన్న ప్రతి చోట అని అనక్కలేదు. మనిషి అంటే చిత్రం మనువు యొక్క సంతతి అని అర్థం. మనిషి అంటే మనువు యొక్క సంతతి ఈ సృష్టి మొత్తం. అంటే ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, మనుషులు, దేవతలు వీళ్ళందరూ కూడా మనువు ఎలా అనుకుంటాడో అలాగే ఉంటారు. సో 14 మనువులు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు మనం వైవస్వత మనువులో ఉన్నాం. ఆ వైవస్వత మనువు ఎలాంటి దేహాలను సృష్టించాలనుకుంటే ఆయన అనుకున్నట్టుగానే సృష్టి జరుగుతుంది తప్ప ఇంకోలా జరగదు. అందుకని ఈ మహాత్ములందరూ వైవస్వత మనువును ఒకసారి దర్శిస్తారు. దర్శించి ఆయన దగ్గర ప్లాన్ తీసుకుంటారు. తీసుకుని బయట కార్యక్రమాలు అవి చేస్తుంటారు. దీంట్లో ఏంటంటే మనలో ఇప్పటికే జగద్గురు మన చేతనత్వంగా ఉన్నాడు. ఆ చేతనత్వం మనదనుకోకూడదు. విశ్వం అంతటా ఉన్న చేతనత్వం ఈ శరీరంలోంచి కూడా పనిచేస్తుందని ఎప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాలి. అలాగా యూనివర్సలైజ్ అయి ఉండాలి మన యాటిట్యూడ్. అది ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో జగద్గురు చేతనత్వమే నా శరీరం ద్వారా, నా మనస్సు ద్వారా, నా ప్రాణం ద్వారా పనిచేస్తుంది అని మనం నిరంతరం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. సాధన అంతా కూడా గుర్తుంచుకోవడమే, మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడమే. అలా గుర్తుంటే అప్పుడు ఏమవుతుందంటే జగద్గురువు ఏ పనులు చేయదలుచుకుంటే అవే మన మనస్సులో భాషిస్తాయి. అంటే మన మనస్సుకి తెలుస్తాయి, అవే మనం ఆలోచిస్తాం. జగద్గురు ఎలా మాట్లాడి ఉంటాడో అనుకుంటే అలాంటి మాటలే వస్తాయి, తప్పుడు మాటలు రావు. జగద్గురు ఎలాంటి పని చేసి ఉంటాడు అనుకుంటే అలాంటి పనులే చేస్తాం తప్ప చెడ్డ పనులు చెయ్యం. ఆ రకంగా ఏమవుతుంది, మెల్లిగా దుష్ప్రవృత్తులన్నీ పోయి ఆటోమేటిక్గా సత్ప్రవృత్తులు వచ్చేస్తున్నాయి. దీనికి గొప్ప ఉదాహరణ ఏంటంటే రామాయణంలో రావణాసురుడు అంత మాయావి ఇంకొకడు లేడు. అలాంటి మాయావి దగ్గర ఒక వీక్నెస్ ఉంది. అదేంటంటే ఒక ఆయన వచ్చి అడిగాడు, నువ్వు ఇన్ని మాయలు చేయగలవు కదా, ఏకంగా రాముడి వేషం వేసుకుని సీత దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అంటాడు. భలే చెప్పేవాళ్ళే, రాముడి వేషం వేసుకుంటే నేను రాముడిలాగా మారిపోతాను, నా లక్షణాలు అన్నీ పోతాయి, ఆ పని మటుకు నేను చెయ్యను అంటాడు. అది నిజమా కదా ఇవన్నీ పక్కన పెడితే మనం కూడా సినిమా యాక్టర్ని వాళ్ళని చూస్తాం. వాడు కాసేపు వేషం వేసుకునేసరికి వాడు ఎవడో మర్చిపోయి ఆ వేషం ఏదైతే అది అయిపోతాడు, వాడు ఫీల్ అవుతాడు. అలాగా డ్రామా వేస్తూ స్టేజ్ మీద ఎన్నో పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా నరసింహావతారం అనుకుని పట్టు చీలు చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆంజనేయ స్వామి అనుకుని ఇటు నుంచి అటు దూకేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనలో ఉన్న చేతనత్వం జగద్గురువుదే అని మనం నిరంతరం గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన దుష్ప్రవృత్తులన్నీ మనలోంచి పోతాయి, సత్ప్రవృత్తులు వస్తాయి. ఇది కూడా చాలా సింపుల్ కదా. భూమిపై స్వర్గావతరణ రావాలంటే ఏం చేయాలి, ఈ మానవులు దేవతలుగా రూపాంతరం చెందాలి, మారాలి. మనం మారితే యుగం మారుతుందని గురువు గారి యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం. అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనలో జగద్గురువుని మనం గుర్తు పట్టగలమో, గుర్తు తెలుసుకోగలమో, అప్పుడు నిజంగా అలాంటి చేతనత్వమే సంపూర్ణంగా ఉన్న వ్యక్తి మనకు ఎదురైతే ఆయన జగద్గురు అని తెలుస్తుంది. అంతవరకు తెలియదు కాబట్టి జగద్గురు వచ్చాడా రాలేదా నాకు తెలియలేదేంటి అనకూడదు. మనకు తెలియాలండి, మనం ఏం చేయాలో చెయ్యాలి మనం. అంతే తప్ప మనం ప్రిపేర్ అవ్వకుండా, మనం దానికి తగ్గట్టుగా తయారు కాకుండా జగద్గురు వచ్చాడా, ఎప్పుడు వచ్చాడు, ఆ జగద్గురు కాదు. ఇప్పుడు కంసుడు ఇలాంటి వాళ్ళకి ఆయన జగద్గురువు కాదు, భీష్ముడు అలాంటి వాళ్ళకి జగద్గురు. తేడా ఎక్కడొచ్చింది, వాళ్ళ చేతనత్వంలో ఉంది. ఈ రకంగా మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాలి, మానవ జాతి మొత్తం కూడా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జగద్గురువు వచ్చేటప్పుడు కొన్ని సంకేతాలు వస్తాయి. ఫలానా చోట పుడతాడు, ఫలానా వాళ్ళ ఇంట్లో పుడతాడు, ఇలాంటివి మనకు కలికి అవతారంలో ఉన్నాయి. ఆయన తెల్లటి గుర్రం ఎక్కువ వస్తాడు, చేతిలో కరెక్ట్గా ఉంటుంది, ఇవన్నీ. కాకపోతే ఆ పురాణాల్లో చెప్పిన వాటినన్నింటినీ కూడా సింబాలిక్గా తీసుకోవాలి, సూచనగా తీసుకోవాలి. తీసుకొని మన బుర్రను ఉపయోగించి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అవి అవునా కాదా వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని మనం అంతేగాని నేను కలికి అవతారాన్ని అని ఎవరన్నా అంటే ఓహో కలికి వచ్చేసాడు అనుకోకూడదు. కలికి అవతారం వస్తే ఏమవుతుంది చెప్తారు, కలికి అవతారం వస్తే ఏమవుతుంది తెలుసుకుంటే తప్ప మనం దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ సందర్భంలో మనం ఒక మంచి పుస్తకం గురించి జస్ట్ రిఫరెన్స్ చెప్తాను. వివేకానందుడి చేతిలో ఒక పుస్తకం ఉండేదిట, ఎప్పుడు పట్టుకు తిరిగాడు. ఆ పుస్తకం పేరు చెప్తే ఆశ్చర్యపోతాడు. అలాగే ఎవరితో అయితే డెబలడీడ్ ఆయన నదిలో పడవ మీద వెళ్తూ లేకపోతే సముద్రంలో వెళ్తూ నువ్వు గనక మా హిందూ వాళ్ళని గురించి ఇలా మాట్లాడేంటే నేను దీంట్లో తోసేస్తాను, చంపేస్తా జాగ్రత్త అని ఒక వేరే మతస్థుడి అన్న ఆ వివేకానందుడి చేతిలో ఉన్న పుస్తకం. అలాగే ఈకే మాస్టర్ ఎక్కువగా రికమెండ్ చేసే పుస్తకం. మాస్టర్ ఆర్కే కూడా చెప్పుకుంటారు కానీ ఎక్కువగా బయట కనబడదు అది. ద ఇమిటేషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే పుస్తకం గొప్ప పుస్తకం అనమాట. ఇమిటేషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేది వివేకానందుడి చేతిలో ఉంటుంది. ఎవరన్నా నమ్ముతారా, నేను హిందూగా పుట్టిన చాలా గర్వపడుతున్నాను అన్న ఆయన ఇమిటేషన్ ఆఫ్ ద క్రైస్ట్ చదువుతాడు అని ఫాలో అవుతాడు అంటే నమ్ముతారా? ఎందుకు నమ్మరు అంటే ఇది వాళ్ళ ఇష్టం, ఆయన నమ్మటం నమ్మకపోవటం కాదు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు క్రీస్తు సాధన చేసినప్పుడు క్రీస్తు దర్శనం ఇచ్చి ఆయనలో కలిసిపోతాడు. అది మరి వివేకానంద ఆయన శిష్యుడే కదా, కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇమిటేషన్ ఆఫ్ ద క్రైస్ట్ చేసి దాన్ని ఫాలో అయ్యాడని మనం తెలుసుకోవాలి. ఆ పుస్తకం మనం కూడా చదవాలి, ఇమిటేషన్ ఆఫ్ ద క్రైస్ట్. చాలా ఈ క్రీస్తు పునరాగమనం లేదా చేతనత్వం, జగద్గురు చేతనత్వం పునరాగమనం అనే దానికి ప్రిపరేషన్లో ఆ పుస్తకం మనకు బాగా సహాయపడుతుంది. అలాగే ఈ జగద్గురువు రావాలంటే ఒక కండిషన్ ఉంది. కృష్ణుడు పుట్టే ముందు కండిషన్స్ భూమి మీద ఎలా ఉన్నాయి, కృష్ణుడు పుట్టడానికి ఋషులు ఏం చేశారు, ఇలాంటివన్నీ మనకు ఈకే మాస్టర్ 7 నవలలు రాశారు కృష్ణుడి మీద. దాంట్లో ఒకటి క్రీడామయుడు, పురాణ పురుషుడు, నరమేధం ఇలాంటి పుస్తకాలు. దాంట్లో క్రీడామయుడు అనుకుంటే దాంట్లో పురాణ పురుషుడు. పురాణ పురుషుడిలో ఋషులు 7 రోజులు ఆ బదరికాశ్రమం అటువైపు హిమాలయాల్లో తపస్సు చేసి రోజుకు ఒక్కొక్క రకమైన ఆహారం తిని, ఇందాక తేజ ఆహారం గురించి చెప్తుంది, ఆహారం ఇంపార్టెన్స్ అది, ఆహారం తిని యజ్ఞాలు చేస్తే ఆ అణువులతోటి ఆయన శరీరం తయారైంది. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద పుట్టడానికి కావలసిన శరీరంలోని అణువులు ఋషులు తయారు చేశారు. వాళ్ళు ఆ రకమైన పళ్ళు తిన్నారు, ఒక రోజు ఒక పళ్ళు తిన్నారు, ఇంకో రోజు ఆకులు తిన్నారు, ఇంకో రోజు నీళ్లు తాగారు. ఇలాగా డిస్క్రిప్షన్ ఉంటుంది, వారం రోజుల్లో వారం రకరకాలుగా వాళ్ళు ఈ యజ్ఞం చేశారని ఉంటుంది, ఈ మంత్రాలు చదివారు. ఆ ఆకాశంలో ఉన్న అణువుల్ని వాళ్ళు ఆకర్షించారు, అలాగ చేసి దేవకి గర్భంలో పుట్టే బిడ్డకి శరీరాన్ని తయారు చేశారు. ఇదంతా కూడా మనకు టీకే మాస్టర్ ఇచ్చారు. ఇవన్నీ ఎలా చెప్పుకుంటున్నాం, ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక వ్యక్తి పుట్టడానికి శరీరంలో అణువులు ఆ భాగాలు ఎంత ముఖ్యమో, అలాగే ఒక అవతారం రావటానికి అక్కడున్న వాతావరణం అంత ముఖ్యం. ఆ వాతావరణం ఎలా ఉండాలంటే శాంతిగా ఉండాలి. ఎప్పుడైతే మన సంకల్పము ప్రేమతో కూడి ఉంటుందో దాన్ని గుడ్ విల్ అన్నారు మాస్టర్ జ్వాలకులు. ఆ గుడ్ విల్ ఎలా కనిపిస్తుంది, గుడ్ విల్ గుడ్ విల్ అంటే ఏంటి, అది ఒక వేగ్ టర్మ్, దాని అది ఒక అబ్స్ట్రాక్ట్ టర్మ్ అంతే తప్ప ఇతమిద్ధంగా ఇది అని చెప్పడానికి లేదు. మంచితనం, ఆ మంచితనం ఎలా కనిపిస్తుందంటే శాంతిగా కనిపిస్తుంది, పరమ ప్రశాంత స్థితి కనిపిస్తుంది. అరవిందుల గదిలో కొవ్వొత్తి కూడా కదలకుండా, డోర్ కర్టెన్స్ కదలకుండా చక్కగా ఆయన రాసుకుంటున్నప్పుడు మాతా మిర్రా వెళ్ళి చూస్తారు, ఇదేంటి ఇంత కామ్గా ఉందండి. బయట భయంకరమైన తుఫాన్ ఉంటుంది పాండిచేరిలో, అన్ని కొట్టుకుపోతుంటాయి కార్లతో సహా ఎగిరిపోయింది గాలి బయట. కానీ ఈయన గది మటుకు డోర్ కర్టెన్ కదలదు, ఒక చుక్క నీటి చుక్క లోపలికి రాదు, బయట గాలి లోపలికి రాదు. ఆయన కొవ్వొత్తి వెలిగించుకుని రాసుకుంటుంటారు, కావిత్రో లేదా ఆర్యపత్రిక అవి కదలకుండా కొవ్వొత్తి అలాగే ఉంటుంది, రాస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆ పరమ ప్రశాంత స్థితికి గుర్తు. మన సాధన చేసి అలాంటిది ఒకటి ఏమైనా ఎస్టాబ్లిష్ చేసుకున్నామా మన ఇంట్లో, అది మనం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అలాంటిది ఎక్కడన్నా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అలాంటి శాంతిని భూమి మొత్తం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాంటి ముఖ్యమైన సాధన ఏంటంటే శాంతిగా ఉన్న ప్రపంచము. అలాంటి శాంతిగా ఉన్న ప్రపంచంలోకి భగవంతుడు జగద్గురు అవతరిస్తాడు తప్ప అశాంతిగా అస్తవ్యస్తంగా ఉండి ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆక్రమణ చేసుకుంటున్న దాంట్లోకి రాడు అని క్లియర్గా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ముందర మనం శాంతిగా జీవించడం నేర్చుకోవాలి. ప్రతిదానికి కంగారు పడిపోవడం, ప్రతిదానికి వర్రీ అయిపోవడం, రేపు ఏం జరుగుతుందో అని భయంతో ఉండడం ఇలాంటివన్నీ పోవాలి. ఎలా పోతాయి అంటే అవన్నీ ఎక్కడున్నాయి, మనసులోనే ఉన్నాయి. కాబట్టి మనసు ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం దగ్గర స్ఫోటస్థం అంటాం, అక్షర పురుషుడు అంటాం, అయితే కృష్ణ చైతన్యం అంటాం. జగద్గురు చైతన్యం అక్కడ ఉంటుంది, మన శరీరం అక్కడ ఉంటుంది, జగద్గురు చైతన్యం ఆజ్ఞాచక్రం దగ్గర స్థితమై ఉంటుంది. అక్కడే ఎప్పుడు మనం ఉండటం నేర్చుకోగలిగితే మనలో ఉన్న జగద్గురువుని మనం ముందర గుర్తిస్తాం. అందుకే మనకు సమర్థ సద్గురు స్పర్శ దీక్ష, అయితే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం రోజు చేసుకోవని చెప్పబడింది. పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు. యాక్చువల్గా సాధనకి ముందు అగ్నికి ఆహుతులు 2 వేయాలి, అలాగే పతంజలి యోగ సూత్రాల్లోంచి 3 శ్లోకాలు చదవాలి. మీకు అవన్నీ పూర్తిగా చెప్పలేదు, అట్లీస్ట్ ఇంతవరకు చెప్తే ఇది చేస్తున్నారు అనుకోండి, అవి యాడ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మీరు వింటున్న అందరూ కూడా ఇలా నిటారుగా కూర్చుని వింటున్నారు కదా, నిటారుగా కూర్చుని అలా కళ్ళు మూసుకుని వినండి. కాసేపు వాడికి మీకు అర్థమవుతుంది, మీరు ఆజ్ఞాచక్రంలో అక్కడ శూన్యం ఉంటుంది, ఆ శూన్యంలో ఉన్నారని తెలుస్తుంది. జస్ట్ రిలాక్స్డ్గా కూర్చోవడం ఏం చేయకూడదు, టెన్షన్ ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు. వినలేకపోతున్నా అనుకోవద్దు లెక్చర్. ఇప్పుడు లెక్చర్ కంటే ముఖ్యం ఏంటంటే వాడు అమావాస్య నాడు ఒక రకమైన సహజ కుంభకంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మనం మారితే యుగం మారుతుంది అని బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని మనం మారితే అంటే ఎలా మారాలి? గురువుగారు అంటారు, నా జీవితం నేను ఆధ్యాత్మిక పంథాలకు మలుచుకున్నాను కాబట్టి నేను ఇంతటి వాడిని అయ్యానని. అలాగే మన జీవితం కూడా ఏదో పుస్తకం చదవటం, సత్యహరిశ్చంద్రుడి కథ చదివాం అనుకోండి, మన జీవితం మారాలంటే ఏం చేయాలి? మనం కూడా సత్యమే చెప్పాలి తప్ప ఏదో హరిశ్చంద్రుడి కథ బాగుంది చూసి వచ్చామని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. అలా మార్చుకున్న ఆయన ఎవరు? మహాత్మా గాంధీ అయ్యాడు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్తే మహాత్మా గాంధీ అయ్యాడు. ఎందుకయ్యాడు? సత్యహరిశ్చంద్రుడు నాటకమో సినిమానో ఏదో చూసి వచ్చాడు ఆయన, వచ్చి ఓహో ఇవాళ నుంచి నేను సత్యం పలుకుతాను. కాబట్టి ఆయన దేశాన్ని స్వాతంత్రం తీసుకురాగలిగిన స్థితికి ఎదగగలిగాడు. అది మనం గమనించాలి. అలాగే మహాత్ములందరూ వాళ్ళ జీవితాన్ని మలుచుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ జగద్గురు అవతారం ఒక్కడు రాడు, ఆయన ఒక్కడు రాడు, ఆయనతో పాటు గజేంద్ర మోక్షంలో పద్యం ఉంటుంది. ఆ గజేంద్రుడు అరిచేట నన్ను రక్షించు అని వెంటనే నారాయణుడు వచ్చాడు. ఆయన నారాయణుడు వస్తే వెనకాల ఎవరు వచ్చారు? సిరివెంటన్. అలా వరుసగా అవరోధ వ్రాతమున్న పద్యం ఉంటుంది మనకు, ఆ పద్యం పూర్తిగా గుర్తులేదు నాకు. ఆ వెనకాలే గరుడు వచ్చాడు, గరుత్మధుడు వచ్చాడు, అలాగే లక్ష్మీదేవి వచ్చింది. మిగతా మొత్తం అంతా ఆయన నారాయణుడి దగ్గర ఎవరెవరు ఉంటారు వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గబగబా వచ్చేసారు ఆయనతో పాటు. ముందర ఆయన వచ్చాడు. అక్కడ ఎలాగైతే భక్తుణ్ణి రక్షించడానికి అలా సిద్ధంగా వచ్చాడు, అలాగే ఈ భూమి మీద జగద్గురు రావడానికి కావలసిన పరిస్థితులు మనం కల్పిస్తే తప్పకుండా వస్తాడు. కానీ ఒంటరిగా రాడు, అతనికంటే ముందరే ఆయన పని చేసి పెట్టే వాళ్ళు వస్తారు. ఒక వశిష్ఠుడు వస్తాడు, ఒక ఆంజనేయ స్వామి వస్తాడు, ఒక విశ్వామిత్రుడు వస్తాడు. వాళ్ళ పనులు చేయడానికి ముందర వీళ్ళందరూ గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉంచుతారు. వాలి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, నలుడు నీలుడు ఉన్నారు, ఇలాగే వీళ్ళందరూ ఉన్నారు. అలాగే వానర సైన్యంలో మంచి వైద్యుడు ఉన్నాడు, సుషేణుడు, వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు ఉన్నారు? రామకార్యం చేశారు వాళ్ళందరూ. కాబట్టి మనం అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్లో కూడా ఉంటుంది. నువ్వు సర్వీస్ చెయ్యాలి అంటే నువ్వు ఎన్ని రకాలుగా సర్వీస్ చేయడానికి ఉన్నదో అవి నేర్చుకుని ఉండు, లేకపోతే ఆ సర్వీస్ చేసే టైంకి అప్పుడు మొదలెడితే రావు కదా నేర్చుకోవడానికి. అవి ఎప్పటికీ నేర్చుకుంటావు, ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావు. కాబట్టి జగద్గురు వచ్చే ముందే ఆయన ఎలాంటి పనులు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసుకుని ఆ పనులు మనం నేర్చేసుకుని ఉండాలి. అంతే తప్ప వచ్చినప్పుడు నేర్చుకుందాం మెల్లిగంటే కుదరదు. రాముడికి రావణాసుడికి యుద్ధం జరుగుతుంది. రాముడు ముందరే అస్త్రశస్త్రాలన్నీ విశ్వామిత్రుడు ఇచ్చాడు, అలాగే అర్జునుడు అస్త్రశస్త్రాలు సంపాదించాడు, పాశుపతాస్త్రం ఇలాంటివన్నీ తపస్సు చేసి సంపాదించుకున్నాడు ముందరే భారత యుద్ధం ముందర. అలాగ జగద్గురువు వచ్చే ముందే మనం జగద్గురువు యొక్క ప్రణాళికలో మనం ఖచ్చితంగా పనిచేయాలి అని ఒక చక్కటి ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముందరే ఏం పనులు చేయాలో తెలుసుకోవాలి. దాని తగ్గ పనులు మొదలు పెట్టాలి. దానిలో మొట్టమొదటిదే మానవీయ సత్సంబంధాలు నెలకొల్పటము. ఈ మానవీయ సత్సంబంధాలు నెలకొల్పడం అంటే ద రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ మనలో మనకు ముందర. అది రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే శాంతి నెలకొల్పబడాలి, మనందరిలో కూడా శాంతి నెలకొల్పబడాలి. లెట్ ద లార్డ్ ఆఫ్ ద పీస్ డిసెండ్ ఇన్ టు అవర్ బీయింగ్. ఆ అనంతమైన పరమ ప్రశాంతమైన స్థితి ఏదైతే ఉందో అది మనలోకి అవతరించాలి. ఈ పరమ ప్రశాంత స్థితి అవతరించింది అని అరవిందులు చెప్తారు. ఆయన ఫారిన్ నుంచి రాగానే ఇండియా మీద ఆయన కాలు మోపంగానే ఆయనకు ఒక పరమ ప్రశాంత స్థితి వస్తుంది. ఆ పరమ ప్రశాంత స్థితి అలాగే ఉంటుంది ఎప్పటికీ. ఆ పరమ ప్రశాంత స్థితి రూపంలో భగవంతుడు జగద్గురువు అవతరించాడని గుర్తు అక్కడ. అలాగే ఈకే మాస్టర్ దాంట్లో కూడా మద్రాసులో ఉంటున్నప్పుడు పార్థసారథి గుడికి వెళ్తూ ఉండేవారు. ఒక పౌర్ణమి నాడు చక్కటి అనంతమైన శాంతి ఆయనలో అవతరించింది. ఆ శాంతి నన్ను నడుపుతోంది, ఇప్పటికీ అది చెదరకుండా అలాగే ఉంది అని రాసుకుంటారు ఆయన జీవిత కథలో. అలాగా అనంతమైన శాంతిగా భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. అలాగే శాంతి కుంజ్, గురువుగారు స్థాపించిన ఆశ్రమం పేరు శాంతి కుంజ్, అంటే భగవంతుడి యొక్క నివాసం అది. శాంతి అంటే భగవంతుడు. అలాగే రవీంద్రనాథ్ ట్యాగూర్ శాంతి నికేతన్, నికేతనం అంటే ఆలయం లాంటిది అనమాట, శాంతి ఆలయం. అక్కడ ఏం చెప్తున్నారంటే శాంతి అనేది రావటానికి ఆర్ట్స్ ఎలాగ ఉపయోగపడతాయి, ఫైన్ ఆర్ట్స్ ఇలాగా. అందరూ సైన్స్ చదివితే ఆర్ట్స్ ఎందుకు చదువు? ఆర్ట్స్ చదివితే ఏమవుతుందంటే చేతనత్వం వికసిస్తుంది. అది రవీంద్రులు తీసుకున్నారు. రవీంద్రులు చాలా గొప్ప సాధకుడు అనమాట. ఆయన ఒకసారి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఆయనలోకి సూర్యుడి నుంచి పెద్ద వెలుగు వచ్చి ఆయనలో కలిసిపోతుంది. అప్పటి నుంచి ఆయన కవిత్వం అంతా మారిపోతుంది. అప్పటి వరకు ఉన్న కవిత్వం వేరు, అప్పటి నుంచి ఉన్న కవిత్వం వేరు. ఆయన మంచి పుస్తకాలు బోల్డ్ రాశారు సాధనకు సంబంధించి. దాంట్లో ఆ పుస్తకం పేరే సాధన, ఎవరికైనా దొరికితే కొన్ని చదవండి. ఇక్కడ ప్రణాళికాబద్ధంగా ఆ గురువు కంటే ముందర వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాబట్టి మాస్టర్ ఇచ్చిన ఈ సెంటెన్స్ చదివిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో జగజ్జనని మహాయోగేశ్వరీదేవి మీ అందరికి ఇవ్వటంలో జగద్గురువు ప్రకటించబడటానికి ఇది ఎలా పనికొస్తుందో ఆలోచించండి అని ఒక క్వశ్చన్ మార్క్ కేసు వదిలేశారు. అంటే జగద్గురువు రాబోతున్న దాంట్లో ఆ వాళ్ళ పైలట్స్ ముందరే వస్తారన్నప్పుడు మాస్టర్ అలాంటి పైలట్ అని గుర్తుపెట్టుకోవాలి. జగద్గురువు రాకని సుగమం చేసేందుకు వ్యక్తుల్ని తయారు చేయటము, పరిస్థితులను తయారు చేయటము, ఇంకా శక్తుల్ని భూమి మీద అవతరింపజేయటం. అలాగా జగజ్జనని మహాయోగేశ్వరీ దేవిని దర్శించి ఆ శక్తిని రాబోయే అవతారం యొక్క కార్యక్రమాలన్నీ చేర్చుకోవడానికి వీలుగా అంతరిక్షంలో అలా నిలిపి దాన్ని అనుగ్రహమాల మంత్రంగా మనందరికి ఇచ్చి సాధన చేసుకోమన్నారు. అది మాస్టర్ ఈ జగద్గురు రాక కోసం ఆయన తయారు చేసిన ఒక ప్రణాళిక. జగద్గురు రాక సుగమం అవటానికి మాస్టర్ తన వంతుగా చేసిన ప్రణాళిక, తన వంతుగా చేసిన పని అది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది గుర్తుపెట్టుకుని ఆయన దగ్గర ఉన్నందుకు ఆయన మెచ్చేటట్టుగా ఆయన ఎస్ అని మనం భుజం మీద ఎస్ అని ప్యాటింగ్ అంటాం చూసారు, అలాంటిది ఇవ్వటానికి ఇదిగా మనం బాగా ఈ అనుగ్రహమాల మంత్రాన్ని సాధన చేసుకోవాలి. ఆ చేతనత్వం మన చేతనత్వం ఒకటైపోవాలి. ప్రతి మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, ప్రతి మంత్రంలో చేతనత్వం ఉంటుంది. ఆ చేతనత్వంతో మన చేతనత్వం ఏకం అవ్వాలి. అనుగ్రహమాల మంత్రంలో ఇవ్వబడిన చేతనత్వంతో నా చేతనత్వం ఒకటవ్వాలి అనుకుని సంకల్పం చేస్తే చాలు, అందుకంటే పెద్దగా సంకల్పం ఒక్కలేదు. అలా చేసుకుంటూ ఈ జగద్గురు రాబోతున్న జగద్గురు యొక్క అవతార కార్యక్రమంలో మనం ఎంత బాగా ఉపయోగపడగలము అని ప్రశ్నేసుకుంటూ ఆ జగద్గురువు యొక్క పని ఇది అని మనం దీంట్లో తర్వాత తెలుసుకుందాం. ఆ పనిలో మేము ఫుల్గా పార్టిసిపేట్ చేస్తాం. దాంట్లో మొదటి కండిషన్ మనకు అర్థమైతే అది చేస్తూ ఉంటే తర్వాత రెండోది వస్తుంది. మొదటి పనే చేయలేదు అనుకోండి మనం రెండో పని చెయ్యి అని చెప్పరు. గురువుల దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఏదన్నా ఒక పని చెప్తే అది చేస్తేనే రెండో పని చెప్తారు, అంతే తప్ప చేయకుండా రెండో చెప్పరు వాళ్ళు. ఎందుకంటే రూల్ అది, దాంట్లో మొదటి కండిషన్ ఏం చెప్తున్నారు, జగద్గురువు రావాలంటే భూమి మీద శాంతి ఏర్పడాలి. కాబట్టి భూమి మొత్తం శాంతి ఏర్పడాలి అని మనం గాయత్రి మంత్రం చేయొచ్చు. భూమి మొత్తం శాంతి ఏర్పడాలి, జగద్గురువు రాక కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏర్పడాలి అని అనుగ్రహం వాళ్ళ మంత్రం చేయాలి. ఈ రకంగా పరమ ప్రేమ స్వరూపులైన సాక్షాత్తు పరమాత్మ అయిన మాస్టర్ ఇచ్చిన అనుగ్రహం వాళ్ళ మంత్రాన్ని శ్రద్ధగా విశ్వశాంతి కోసం భూమి మీద శాంతి నెలకొనాలి, జగద్గురువు రాకకి కావలసిన పరిస్థితులు అన్నీ నెలకొల్పబడాలి, ఆ కార్యక్రమంలో నా వంతు పాత్ర ఏంటో నాకు తెలియాలి, దాన్ని చేయటానికి కావలసిన జ్ఞానము దానికి కావలసిన శక్తి నాకు ప్రసాదించండి, ఈ జగద్గురువుకి నేను వాహికగా పనిచేస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను, దయతో నన్ను స్వీకరించండి, ఇదిగా ఈ రకంగా మన ప్రేయర్ ఉండాలి. ఉండి మనం సిన్సియర్గా ఎంత టైము చేద్దాం అనుకున్న అంత టైము చేసి ఆ తర్వాత మళ్ళీ మనం మామూలు పనులు పడిపోవచ్చు. మనం ఎప్పుడూ ఉండే మిగతా పనుల్లోకి దిగిపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకొని జగద్గురు ప్రణాళికలో మనం భాగస్వాములు అయ్యే భాగ్యం మనకు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మాస్టర్కి ఏం చెప్పినా ఏం చేసినా మాస్టర్ ఒకటే అంటారు, మీరు నన్ను ప్రేమిస్తే కనుక మీరు నా పని చేయండి అని. అందుకని మాస్టర్ పని చేయటం అంటే మొట్టమొదటిగా ఆయన ఆత్మరాజ్యం మీరులో స్థాపించుకోండి అన్నారు. కాబట్టి మనలో ఆత్మరాజ్యం స్థాపించుకోవాలి. ఈ స్ట్రైట్గా కూర్చొని ఇప్పుడు వింటున్నారు కదా, జాగ్రత్తగా ఆజ్ఞాచక్రంలో ఉండి ఆ కూటస్థంలోనే ఉండి అక్కడ ఉండి వింటూ అలాగే ఉన్నారు. ఏ ఆలోచన లేని స్థితి మాస్టర్ అనుగ్రహం వల్ల వింటున్న మీ అందరికీ కూడా నిస్సంకల్ప స్థితి. మనస్సు ప్రతి ఒక్కరి మనస్సు విశ్వమంతా నిండిన మహాశూన్య స్వరూపుడైన పరబ్రహ్మములో లీనమైంది. పరబ్రహ్మములో మనస్సు లీనమైంది, మహాశూన్య స్వరూపుడైన పరబ్రహ్మంలో మనస్సు లీనమైంది. ఎవరి వల్ల లీనమైంది? గురుదేవులు శ్రీరామకృష్ణుల యొక్క అనుగ్రహం వల్ల లీనమైంది. గురునామం ఎప్పుడు కూడా మనల్ని తనంతటి వాడిగా చేస్తుంది. అందుకని చక్కగా ఈ సాధన ఏదైతే ఉందో ఆత్మరాజ్య స్థాపన సమర్థ సద్గురు స్పర్శ దీక్ష ఏదైతే ఉందో దాంట్లో చెప్పబడిన ఓంకారాన్ని ధ్యానం చేస్తూ అలాగా ఆజ్ఞాచక్రంలో నిరంతరం ఉండగలిగే స్థితిని అతి త్వరలో అందరూ సంపాదించుకుని అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్లోకి ప్రయాణిద్దామని ఆశిస్తూ మీ అందరికీ అట్లాంటి సహజ కుంభకం. మనస్సు ఆగిపోతే ఏమవుతుందంటే భగవంతుడు ఉంటాడు ఆ క్షణంలో మనతో పాటు, అంటే తప్ప మనం ఉండం. భగవంతుడు అంటే ఎవరు? నువ్వే. ఎవరైతే వాడే భగవంతుడు. బాబాగారి దగ్గరికి వెళ్ళి భగవన్ మీకు నమస్కారం అంటే నువ్వు సగం నిజం చెప్తున్నావు, నువ్వు కూడా భగవంతుడు అంటాడు ఆయన. అలాగా ప్రతి ఒక్కళ్ళో భగవంతుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో అప్పుడు ఆత్మగా ఉన్న ఆ భగవంతుడు పనిచేస్తూ ఉంటాడు మనలో వచ్చి. కాబట్టి కొత్తగా దేవుడు వచ్చి మనలో ఏం దిగడు, ఆల్రెడీ ఉన్నాడు. మనమే మనని మనం మర్చిపోయాం. మన ఆలోచనలే మనం అనుకుంటున్నాం, మన కోరికలే మనం అనుకుంటున్నాం, మన అవసరాలే మనం అనుకుంటున్నాం. ఇవన్నీ పోయి అక్కడ ఖచ్చితంగా శ్వాస ఆగిపోయిన స్థితిలో మనస్సు పనిచేయని, మనస్సు నిశ్చలమైన స్థితిలో, చిత్తం మాత్రమే ఉండి చిత్త వృత్తులు లేని స్థితిలో మనం ఉంటాం. అప్పుడు ఆ మొత్తం స్థితిని ఏమంటాం అంటే క్రియాపరావస్థ అంటారు యోగిరాజులు శ్రీ లాహిరి మహర్షులు. అలాంటి క్రియాపరావస్థ ప్రతి ఒక్కరికి ప్రాప్తించాలని మనసారా మాస్టర్ని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మహీం మహింశ్రాహ్మణేభ్య. శుభమస్తు నిత్యం లోకాస్త సుఖినోవంతు కాళే వర్షదు వర్జన్య వృద్ధి సస్యాది వేదోయం క్షోభరయో బ్రాహ్మణాః సంతు నిర్భయాః పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు బహుత్రిణః నిర్ధనాః స్వధనాః సంతు జీవంతు శరణాం శుభం ఓం శాంతి.